My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పొదుగుత కార్యక్రమం ఆగస్టు 11, 2018 నాటి ఎపిసోడ్ ప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners discretion is advised.
Mind Media, Voice of India, ఇది భారతీయ స్వరం. మీ ఆర్జే ఆంధ్ర లలిత స్వాగతం పలుకుతోందండి అక్షరాల పూదోటలోకి. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? ఏమిటోనండి, ఇవాళ పొద్దున్నే వార్తలు చూస్తుంటే ఎందుకో బాధేసిందండి. మన వసుదైక కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మార్మూల లైంగిక వేధింపులకి బాధపడుతున్నారు కదండి. అసలు దానికి బాధ్యత ఎవరు? ఓ మహిళకి రక్షణ లేదంటారా? మనం ఎవరి మీద నింద మోపాలండి? దీనికి ఎవరిది తప్పు? మనం పెరిగే వాతావరణంది తప్ప, మన చుట్టూ ఉన్న మనుషులది తప్ప? లేదు, మనం చదివే చదువుల్లో కానీ మన సంస్కృతి సంస్కారంలో కానీ ఏమైనా తప్పు అంటారా? ఏమైనా లోపాలు ఉన్నాయంటారా? ఏమోనండి, కాస్త ఆలోచిద్దాం. మానవ మృగాల కింద మనం అవ్వద్దు. ఒక అమ్మ, చెల్లెలు, అక్క, స్నేహితురాలు, పిన్ని, బామ్మ, పెద్దమ్మ, అత్త, అమ్మమ్మ, ఇంతమంది మళ్ళీలే కదా. మానవ మృగాల కింద మారద్దు. స్త్రీ జాతిని గౌరవిద్దాం. వాళ్ళ భావాలకి పెద్దపీట వేద్దాం. సృష్టికి మూల కారణం స్త్రీ. స్త్రీ లేందే ఈ జగత్తే లేదు. మన పిల్లలకి మంచి సంస్కృతి సౌరభాలు నేర్పుదాం. ఎప్పుడు ఎవరిని ఏ భావనతో చూడాలో మన పిల్లలకి నేర్పుదాం. నేటి బాలలే రేపటి పౌరులు కదండి. మరి ఈ బాలలలో మంచి సంస్కారం మనం నేర్పడానికి ప్రయత్నిద్దామండి. ప్రతి వాళ్ళం ప్రయత్నిద్దాం. ఇప్పుడు సత్యం శంకరమంచి గారి కథల్లోకి వెళ్ళిపోదామండి. అవి చదువుకుంటున్నాం కదా మనం. సత్యం శంకరమంచి గారి కథల్లో ఆ కాలంలో ఎలా ఉండేది, ఆ కాల పరిస్థితులు ఏంటి, ఎంత చక్కగా వివరిస్తారు ఆయన. అంటే ఆ కృష్ణానదీ తీరం, ఆ కాలంలో ఎలాంటి వస్తువులు ఉపయోగించేవారు, అవన్నీ చక్కగా చెప్తారన్నమాట. ఆయన కథలన్నీ కూడా ఆ కాలపు పరిస్థితులని అనుసరించి ఉంటాయండి. మరి ఇప్పుడు మనం మొదటి కథలోకి వెళ్ళిపోదామండి. ధావళి చిరిగిపోయింది. పేరిశాస్త్రి ఏమైపోయాడో, అసలు తన మనసు ఏమైపోయిందో ఈ కథ విని తెలుసుకుందామండి. మరి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? ధావళి చిరిగిపోయింది. అవధాన్లగారు గొంతెత్తి ఆశీర్వచన పనస చదువుతుంటే దేవతలు దిగివచ్చి దీవిస్తున్నట్టుండేది. ఆయన గంభీరమైన కంఠం నుంచి వేదం వెలువడుతుంటే సుస్వరంగా ఉన్న మంచి సన్నాయి వాయిద్యం వింటున్నట్టు ఉండేది. చెవుల కుండలాలు అల్లనల్లన కదలాడగా వేదస్వరానికి అనుగుణంగా ముద్ర పడుతూ నిండుగా ఉన్న అవధాన్లగారు ఓ గొప్ప ఋషిలా కనబడేవారు. అవధాన్లగారి తండ్రి యజ్ఞం చేసేవారు. అవధాన్లగారు యజ్ఞం చేయకపోయినా జీవితం అంతా యజ్ఞంలా గడిపారు. ఆయన మంత్రించి ఇచ్చే విభూతికి గొప్ప మహత్తు ఉందని అందరికీ నమ్మకం. పొద్దున్న మొదలు అర్ధరాత్రి దాకా గొల్లున ఏడుస్తూ జనం రావటం అవధాన్లగారు ప్రేమగా నుదుట విభూతి పెట్టి ఒళ్ళంతా నిమరటం, వాళ్ళ బాధ తగ్గి వెళ్ళటం పరిపాటి. ఆ విభూతి మంత్రిస్తున్నప్పుడు ఆయన్ను చూడాలి. కళ్ళు మూసుకుని అంతర్ముఖుడైపోయేవాడు. సర్వదేవతల్ని ఆహ్వానం చేస్తున్నట్టుండేది ఆయన ముఖం. క్షణంలో బిగుసుకుపోయేవాడు. బాధితుణ్ణి ఒళ్ళోకి తీసుకుని నిమిరేవాడు. అంతలో నవ్వుతూ అతగాడి కళ్ళల్లోకి చూసేవాడు. ఆ చూపులో కరుణ, దయ, నేనున్నాను, నీకేం భయం లేదు అన్న హామీ. ఆ కడుపు నొప్పివాడు నవ్వేవాడు. అలా ఊరు ఊరంతా ఏ బాధొచ్చినా అవధాన్లు గారు ఉన్నారు, మనకేం భయం అన్నట్టుండేది. ఒక రోజున ఒక మాలపోరగాడు ఓ రాత్రిపూట ఏదో చూసి జడుచుకుంటే మాట పోయి బిత్తరు చూపులు చూడడం మొదలెట్టాడు. ఆ పోరుణ్ణి ఒళ్ళో పడుకోపెట్టుకుని ఏరా ఏరా అంటూ ఒళ్ళంతా నిమురుతూ ఒంటి నిండా వీభూది రాసి వాడి చేత పలికించి నవ్వించి పంపాడు. అది చూసి అవధాన్లు గారి భార్య సోమిదేవమ్మ, అయ్యో అయ్యో, ఆ మాలవాణ్ణి ముట్టుకుంటారా అండి అంటే, కడుపు నొప్పి నీకు వస్తుంది, వాడికి వస్తుందే, పట్టు, నీకు వీపూది పెడతాను అన్నారు అవధాన్లు గారు. నాకెందుకు వీభూది అని ఆవిడంటే, నీకు ఈ రోగం పోవటానికి అని వీపూది పెట్టి వాకిట్లోకి చక్కా వచ్చేశారు. ఆయన సాయంత్రం అన్ని వీధులు తిరిగేవారు మంత్రించిన వీభూతితో. ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వస్తే సోమిదేవమ్మ గారు భర్తని తలుచుకుని వీభూది పెడుతుంది. అవధాన్ల గారి కొడుకు పేరిశాస్త్రి వచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ ఇంత వీభూది గడ్డ పడేస్తాడు. వీభూది అన్నం పెడుతుందా? ఒకళ్ళు కూర, ఇంకొకళ్ళు మజ్జిగ తీసుకొచ్చి ఇస్తే ఇంతకాలం గడిచింది కానీ పంటలు పండక ఊరంతా దరిద్రం అనుభవిస్తున్న దశలో అవధాన్ల గారి ఇల్లు గడవటం కష్టమైపోయింది. ఎదిగొచ్చిన పేరిశాస్త్రి గుళ్ళో అభిషేకం చేసి సంపాదించటం మొదలెట్టాడు. పేరిశాస్త్రి ముఖం చూసి అవధాన్ల గారి అబ్బాయి అంటే ఎవరూ నమ్మరు. అంతేకాదు అవధాన్లు గారి దీక్ష వేరు, ఇతని దీక్ష వేరు. పేరిశాస్త్రి మధ్య మహర్షి, నిరంతర పాన సమాధిలో ఉండాలని కోరుకుంటాడు. అది చాలక ప్రపంచంలోని సుఖాలన్నీ ఆడదాని కౌగిట్లో ఉన్నాయని నిశ్చయంగా నమ్మినవాడు. ఆడవాళ్ళు పెదవులు అందుకోవటానికి అభిషేకాల డబ్బులు చాలకపోతే కృష్ణరేవులో సంకల్పాలు చెప్పి సంచయనాలు చేయించి యాత్రికుల్ని పిండి సంపాదించేవాడు. 3 రూపాయలు అక్కడ పెట్టకపోతే ముక్తి లేదనేవాడు. ఆ డబ్బులు రొంటిని దోపుకుని సరాసరి ముండ ఇంటికి వెళ్ళేవాడు. పేరిశాస్త్రి సంగతి తెలిసి అవధాన్ల గారు మంచం పట్టారు. రోజురోజుకి కుంగిపోతూ, అమరేశ్వర, నన్ను నీలో కలుపుకోవయ్యా అంటూ ఏడుస్తున్నారు. కానీ పేరిశాస్త్రి మారలేదు. అతని స్నేహితులంతా ఇలా మాట్లాడుకునేవారు, అది ముద్దెట్టుకుంటానని బుగ్గ కొరికేసిందిరా, అది వాటేసుకుంటే ఒళ్ళు ఒరుసుకుపోయిందిరా, అది తొడ మెలికేస్తే గుండె చురుక్కుమందిరా బాబు, అబ్బా దాని వక్షాలు. ఆ మాటలు పేరిశాస్త్రికి సామవేదనలా అనిపించేవి. అభిషేకాలు చేస్తున్నా, సంకల్పాలు చెప్తున్నా పేరిశాస్త్రి మనసులో ఆ పెదవులు, ఆ వక్షాలు, ఆ వంపులు, ఆ కదలికలు ఇవే ఆడుతూ ఉండేవి. రోజూ రాత్రి 3 గంటలకు కానీ కొంపచేరని పేరిశాస్త్రి తలుపు మెల్లిగా కొడుతూ అమ్మా అని పిలిచేవాడు. విషయం తెలిస్తే భర్త బాధపడతాడని తలుపు దగ్గరే మంచం వేసుకునే సోమిదేవమ్మ గారు. ఒకరోజు తెల్లవారుజామున పేరిశాస్త్రి ఇల్లు చేరేటప్పటికీ తలుపు తెరిచే ఉంది. ఇదేమా అనుకుంటూ గడప దాటేసరికి సోమిదేవమ్మ గారు పరిగెత్తుకొచ్చి కొడుకును గట్టిగా కావిలించుకుని, మీ నాన్నగారు వెళ్ళిపోయారా తండ్రి అంటూ బావురు మంది. ఆవిడ కొడుకుని కావిలించుకుని విడవలేదు. అవే వక్షాలు, అవే చేతులు, అవే కాళ్ళు, అదే శరీరం, అదే కౌగిలింత. పేరిశాస్త్ర ఏమైపోయాడు? 6 నెలల పసిపాప అయిపోయి భళ్ళు భళ్ళున ఏడుస్తూ తల్లి పాదాల దగ్గర కూలబడ్డాడు. ఇదండి కథ. బాగుంది కదండి. ఏ రోగానికన్నా మందు సగం పనిచేస్తే వైద్యుని మాట, తన స్పర్శ సగం పనిచేస్తుందంటండి. అలా అవధాన్లు గారు కులమత భేదాలకి అతీతుడై అందరికీ వైద్యం చేశారండి. ఎంత మంచి మనస్తత్వం ఆయనది. మరి పేరిశాస్త్రి మనస్తత్వం తండ్రి మనస్తత్వంకి వ్యతిరేకం. పేరిశాస్త్రి తను ఎంచుకున్న స్నేహితుల సావాసంలో పాడైపోయాడండి. పేరి శాస్త్రి తాగుడు వ్యభిచారంలో మునిగి తేలేవాడు. ఏ స్త్రీని చూసినా అదే భావనతో చూసేవాడు. అభిషేకాలు చేస్తున్నా, సంకల్పాలు చెబుతున్నా పేరి శాస్త్రి మనసులో ఆ పెదవులు, ఆ వక్షాలు, ఆ వంపులు, ఆ కదలికలు ఇవే ఆడుతూ ఉండేవి. పేరి శాస్త్రి వ్యవహారం చూసి తండ్రి అవధాన్లు గారు మంచం పట్టారు. రోజు రాత్రి 3 గంటలకు కానీ కొంపకి చేరేవాడు కాదు పేరి శాస్త్రి. ఇలా కొడుకు వస్తున్నట్టు అవధాన్ల గారికి తెలిసి ఎక్కడ ఆయన బాధపడతారేమోనని తల్లి గుమ్మం దగ్గరే పడుకునేది మంచం వేసుకుని, పేరి శాస్త్రి పిలవగానే తలుపు తీసేందుకు. కానీ ఒకరోజు పేరి శాస్త్రి వచ్చేప్పటికి తలుపులు తెరిచే ఉన్నాయి. ఏమిటా అని ఆశ్చర్యపోయాడు పేరి శాస్త్రి. గబగబా తల్లి పేరి శాస్త్రి దగ్గరికి వచ్చి కౌగిలించుకుని చిన్నపిల్లలాగా భోరుమని ఏడ్చింది. మీ తండ్రి వెళ్ళిపోయారని చెప్తూ పేరి శాస్త్రికి ఒక్క క్షణానికి అనిపించింది, అవే వక్షాలు, అవే చేతులు, అవే కాళ్ళు, అదే శరీరం, అదే కౌగిలింత. కానీ ఒక మాతృమూర్తి భావనలో ఉన్న కౌగిలింతది. ఆ కౌగిలింతకి అనుభూతి చెంది తన తప్పు తెలుసుకుని పేరి శాస్త్రి ఒక చిన్న పిల్లాడిలాగా అయిపోయి భళ్ళు భళ్ళున ఏడుస్తూ తల్లి పాదాల దగ్గర కూలబడ్డాడు. ఆడది మొగాడి సుఖాలకే అనుకున్న పేరి శాస్త్రికి తనని వాటేసుకున్న తన తల్లిలో ఒక మాతృరూపం కనబడింది. ఎంత గొప్పగా ఉందండి ఈ కథ, చాలా బాగుంది. ఇక్కడ మీతో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నానండి. నేను మనకి చిన్నప్పుడు ఇల్లే ఒక పాఠశాల, తల్లే మొదటి గురు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఇవన్నీ కూడా వస్తాయండి. ఇంట్లో వాతావరణం బట్టి మైనపు ముద్ద లాంటి పిల్లల మనసు మలచబడుతుంది. 13-14 సంవత్సరాలు వచ్చేప్పటికీ పిల్లల మనసు వాళ్ళ వాళ్ళ స్నేహితులతోనూ చుట్టూ ఉండే పరిసరాలతో కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది. మరి రాకెట్లా దూసుకుపోయే టెక్నాలజీల మధ్య మనం ఉన్నప్పుడు మీడియా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ కదండి మన ప్రభావితం చేయటంలో. మరి అలాంటి సమయంలో ఈ సమాజం పైన, మీడియా పైన, తల్లిదండ్రుల పైన బాధ్యత చాలా ఎక్కువ పడుతోంది కదా. పిల్లలకి మామూలుగా మనం టీవీలో షోస్, సినిమాలు చూసినప్పుడు పిల్లలకి అది నిజం కాదు, అది టీవీ షో వరకే అని పిల్లలకి తెలియదు, అది సినిమా వరకే అని పిల్లలకి తెలియదు, అది నిజమే అనుకుంటారు. అందుకని పిల్లలతో మనం చూసినప్పుడు కానీ, తల్లిదండ్రులు వ్యవహరించినప్పుడు ఈ కాల పరిస్థితులు బట్టి కాస్త టైం వాళ్ళతో స్పెండ్ చేసి బాధ్యతగా వ్యవహరించాలి. ఏమంటారండి? ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
ఏలే ఏలే మరదల, ఏలే ఏలే మరదల, చాలు చాలు చాలులు చాలుని తొడి సరసాలు బావ, చాలు చాలు చాలులు చాలుని తొడి సరసాలు బావ. ఏలే ఏలే మరదల, ఏలే ఏలే మరదల, చాలు 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 చాలుని తొడి సరసాలు బావ, చాలు చాలు చాలులు చాలుని తొడి సరసాలు బావ. ఏలే ఏలే మరదల, ఏలే ఏలే మరదల, గాటపు గుబ్బలు కదలగా కులికేవు మాటల తేటల మరదల, గాటపు గుబ్బలు కదలగా కులికేవు మాటల తేటల మరదల, చీటికి మాటికి చెనకేవు, చీటికి మాటికి చెనకేవు, వట్టి బూట కాలు మానిపోవే బావా, చీటికి మాటికి చెనకేవు, వట్టి బూట కాలు మానే బావా. ఏలే ఏలే మరదల, ఏలే ఏలే మరదల,
చాలు చాలు చాలును చాలుని తొడి సరసాలు బావ చాలు చాలు చాలును చాలుని తొడి సరసాలు బావ ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల అందిందే నన్ను అదలించి వేసేవు మందమేలపు మరదల అందిందే నన్ను అదలించి వేసేవు మందమేలపు మరదల సందుకో తిరిగే ఓ సతకారి ఓ బావా సందుకో తిరిగే ఓ సతకారి ఓ బావా పొందుకాది కాపోవే బావా సందుకో తిరిగే ఓ సతకారి ఓ బావా పొందుకాది కాపోవే బావా ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల చాలు 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 చాలుని తోడి సరసాలు బావ చాలు 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 చాలుని తోడి సరసాలు బావ ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటకి. దిస్ ఇస్ మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. రెండవ కథలోకి వచ్చేద్దామండి. రాగి చెంబులో చేపపిల్ల. ఈ కథలో సుబ్బమ్మ గారికి దాహం వేసి నీళ్లు తాగుదామని వంటిట్లోకి వెళ్తే మరి రాగి చెంబుతో నీళ్లు ముంచుకున్నప్పుడు ఏం కనబడిందో ఈ కథ విని తెలుసుకుందామా అండి. సుబ్బమ్మ గారు పండు ముత్తైదువు, 70 ఏళ్ళు దాటుతున్న కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు, నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం, నిప్పుతో నీళ్లని శుద్ధి చేసేటంత వీరమడి. ఈ ముక్క మాట వరుస కనడం లేదు. సుబ్బమ్మ గారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేల్తూ కనిపిస్తాయి. వడ్డిరవాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెపేడు ఒకటి తీసుకెళ్ళి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్టు. అలా శుద్ధి అయిన నీళ్లతో కళ్ళాపు జల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కొని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికీ 9 అవుతుంది. కావిళ్ళతో నీళ్లు తెచ్చేవాళ్ళకి దూరంగా నడుస్తూ దోవలో కావమ్మ గారింట్లో కరివేపాకు అడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరకు వచ్చేసరికి రామయ్య గారి కర్రియావు సుబ్బమ్మ గారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మ గారికి ఆ ఆవంటే గొప్ప భక్తి. అదేం కర్మో, ఆ ఆవు ఈవిణ్ణి చూడ్డం ఆలస్యం. కొమ్ములు విసురుతూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మ గారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమలాడుతూ, మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదూ, అమ్మా అమ్మా అంటూ ప్రార్థిస్తుంది. ఊహు, ఆ ఆవు వినదు. రుసరుసలాడుతూ కథం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేర్ని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మ గారు ఆవు వెనక్కు వెళ్ళి ఆవు పంచితం తలమీద చల్లుకుని దండం పెట్టుకుని కృష్ణరేవులోకి వచ్చేసరికి 10 గంటలవుతుంది. బట్టలు ఉతుక్కుని స్నానానికి నీళ్లలోకి దిగేసరికి 1 గంట. సుబ్బమ్మ గారి స్నానమయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని 100ల సార్లు నీళ్లలో మునుగుతుందో చెప్పలేము. ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కో మునక, పేరు పేరున అర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన్నేసుకుని బిందెతో నీళ్లు ముంచుకుని ఒడ్డుకి 10 అడుగులు వేసిందో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది. కారణం ఏవీ లేదు. ఏ ఉప్పర సరవయ్యో ఎదురుగా వచ్చేవాడంతే. మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది. మళ్ళీ మునక. మళ్ళీ నీళ్ల బిందే. వస్తుంటే చింత చెట్టు మించి కొంగరెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందె ఇంటికి చేరటానికి గంట పైగా పట్టేది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్నా నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ, వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మగారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు. ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చూర్లో పిచ్చికల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతుండేవాడు. 1 గంటన్నరకు వంట అవగా అప్పుడు దొడ్లో తులసికోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మగారు. తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకుని చెంగున లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుమ్మరించుకుని ధావళి కట్టుకుని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాకే తను వడ్డించుకుని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మగారు మైల పడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకుని వరండాలో పీట తలకింద పెట్టుకుని సుబ్బమ్మగారు చెంగు వాల్చుకు పడుకుంటే ఆవిడికి ఉన్నట్టుండి దాహం వేసింది. మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది. ఆ రోజున పండు మిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువ వేసుకుందేమో దాహం ఆగలేదు. లేచి వంటిట్లోకి వెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకుని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది, కొంప మునిగింది. శివశివ అంటూ చెంబు వదిలేసి తాను పడిపోయింది. ఆ మూతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కి పడి లేచి పరిగెత్తుకొచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేప పిల్ల. తలుపు ఆనుకుని చెంగు కళ్ళకడ్డం పెట్టుకుని కుమిలిపోతోంది సుబ్బమ్మగారు. ఆ నీళ్లతోనే అన్నం వండింది, ఆ నీళ్లతోనే పప్పు చేసింది, ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది, ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది, అవే తాగింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు. అలా ఏడుస్తున్న సుబ్బమ్మగారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు, పిచ్చిదాన, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా? ఒడ్డిర సావరాయి మైల, నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైల, నీ లోపల మైల లేదా? సుబ్బమ్మగారు కళ్ళెత్తి చూసింది. ఎవరిని అంటకుండా మడిగా ముచ్చపు చిప్పలో ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకునేమో రామయ్య గారి కర్రీ అవుతానని చూస్తే పొడవటానికి వస్తుంది. బాగుంది కదండి కథ. సత్యనారాయణ గారు ఎంత చక్కగా చెప్తారండి సుబ్బమ్మగారితో. నీ మైల పడిపోయిన మనసు శరవయ్యని ఒక మనిషిలా గుర్తించటం మానేసింది. నువ్వు స్నానం చేసే నదిలో చేపపిల్లలు లేవా? నువ్వు స్నానం చేసే అదే నదిలో ఎంతోమంది స్నానం కూడా చేస్తున్నారు. ఎవరినీ అంటకుండా మడిగా ముచ్చపు చిప్పలో ముత్యంలా బతకాలనుకోవటం నీ అవివేకం అని ఎంత చక్కగా చెప్తారు సత్యనారాయణ గారు. సుబ్బమ్మగారికి ఎంత చక్కగా చెప్తారు నీళ్లలో ఒక చేపపిల్లలా బతకమని, అందరిలో బతకమని ఒక గొప్ప మనసుతో. చాలా బాగుందండి కథ. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
ఎంత మాత్రమున్న ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన మాత్రమే నీవు కొలుతురు మేము వైష్ణవులు ఊరిమితో విష్ణుడని కొలుతురు మేము వైష్ణవులు ఊరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం వనుచు కొలుతురు మేము వైష్ణవులు ఊరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం వనుచు కలతురు మేము శైవులు తగిన భక్తులును శిశు కలతురు మేము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాకుతాళి కులాది భైరవుండనుచు అలరి పొగడుదురు కాకుతాళి కులాది భైరవుండనుచు ఎంత మాత్రమున్న ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు సరి నిన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వనుచు సరి నిన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సరి నిన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సిరుల మిమునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బబుదు గరిమల మిముని ఘనమని దలచిన ఘనబుద్ధులకు ఘనుడవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన గట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన గట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకుని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీవైతే మము చేకుని ఉన్న దైవమని ఇవలనే నీ శరణనిదను ఇదియే పరతత్వము నాకు ఇవలనే నీ శరణనిదను ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు
అంత మాత్రమే నీవు, అంత మాత్రమే నీవు.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మూడవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు అద్గద్గో బస్సు. అద్గద్గో బస్సు. ఈ కథలో జట్కా సాహెబు దుఃఖం ఏమిటో తెలుసుకుందామండి. కథ విని తెలుసుకుందాం. పట్నం నుంచి బస్సు వస్తోంది. ఎప్పుడు? ఇయ్యాలే 12 గంటల వేళ. ఓలమ్మ, బస్సే? ఇంజిన్ బస్సా? మరే, డ్రైవరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది. అంటే గాలిలో ఎగురుకుంటూ వస్తుందా? నేల మీదే పరిగెత్తుతుంది, కానీ గాల్లో ఎగిరినట్టుంటుంది. ఓలమ్మ, బస్సు వస్తోందే. ఓరయ్యా, ఇంజిన్ బస్సు రోయ్. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చులా నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలాటి రేవులో ఇదే చర్చ. మహాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర, పల్లపీదులో, మిట్ట మీద, గొల్లపాలెం, సాలపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకి కూడా పాకింది. ఊరంతా అట్టు ఉడికినట్టు ఉడికిపోతోంది. బస్సు వస్తోంది, బస్సు వస్తోంది. చింతల చెట్టు రేవులో బట్టలు తుక్కోటానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చాపచ్చాగా తడిగుడ్డలతో గబగబా ఇళ్ళకి పోయారు. చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలెపేటలో మగ్గాలాగిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళు ఎగ్గొట్టేశారు. పొలాల మీద కూలీ జనం పనులాపేసి పరిగెత్తుకొచ్చారు. ఇళ్లలో ఆడవాళ్ళు వంటలు ఆదరా బాదరాగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు, నా కొత్త లాగెక్కడే, నా పట్టు పరికిణి ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చలవ పంచెలు తీసుకట్టారు. ఆడవాళ్ళు జడలో పూలు తురుముకొని వడ్డాణాలు పెట్టారు. ఇంకా 12 కాక మునుపే ఇళ్లకు తాళాలు వేసి అందరి ఇళ్లల్లో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజారులోకి వచ్చారు. ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరలా కదలి వచ్చింది. పెద్ద బజారుకి ఇరుపక్కల తొక్కిసలాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య. వీరయ్య చక్కిలాలు, ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు. సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడీవాడు ఆట ఆరంభించాడు. కానీ జనం దృష్టి ఆట మీద లేదు, ఆ బస్సు గురించే ఆలోచనలు. మన చిన్న రథమంత ఉంటుందంటావా? 2 గడ్డిబళ్ళంతా పొడుగయ్యా. ఒరమ్మా బస్సో, ఒరయ్యా బస్సో, అద్గద్గో బస్సు. జనమంతా ఒక్కొమ్మడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రుల భుజాలెక్కారు. గారడీవాడి ఆట ఆగిపోయింది. ఊహోయ్ హోయ్ కేకలు. అబ్బే, బస్సు రాలేదు. చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు. ఎండ మాడుతోంది, చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు. అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ పాయ్ అందరి ఒళ్ళు జల్లు మంది. అలాంటి కూత వాళ్ళెప్పుడూ వినలేదు. దిగ్గున లేచి నుంచున్నారు పసిపిల్ల బాలాది. పాయ్ పాయ్ ఆ కూత మరీ దగ్గరకొచ్చింది. విజయశంఖంలా ఉంది ఆ కూత. దుమ్ము రేగింది. జనం తోసుకుంటున్నారు, కాళ్ళు తొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. అద్గో బస్సు, అద్గద్గో బస్సు. బస్సును చుట్టుముట్టేశారు ఊరంతా ఆశ్చర్యంతో. కళ్ళు విచ్చుకు చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్లు ఆ కళ్ళలో మెరుపు. అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు. ఏమి టీవీగా దిగాడు, యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయజూశాడు. అందరివైపు చిరునవ్వులు నవ్వాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది. మరో లోకం నుంచి దిగి వచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు. డ్రైవర్ ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి ఉస్ అన్నాడు. చూస్తున్న జనం కుతకుతలాడిపోయారు. పక్కనున్న వాళ్ల ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫామ్ తాకి అబ్బో అని తెల్లబోతున్నారు. ఇక్కడ ఏదన్నా భోజన హోటల్ ఉందా అన్నాడు. అయ్యా, తమకి పప్పు పచ్చడి పెడతామా, మిలిటరీ హోటల్లో భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచాడు. ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమిడి దమిడి వసూలు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు పంచుకోనివాడు ఒక్కడే, అతను జట్కా సాయిబు. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు. ఆ డ్రైవర్ గాడి పోజు చూస్తున్నాడు. అతని కడుపు మండిపోతోంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరూ ఎక్కరు. నిన్నటి దాకా లాంగ్ ఫారం నుంచి, అడ్రోడ్డు నుంచి, ఎండ్రాయి నుంచి జట్కా కట్టి జామ్ అంటూ ఉరకల పరుగుల మీద వచ్చేసేవాడు. పెళ్ళిళ్ళకి తన జట్కా, పేరెంటాలకి తన జట్కా, మోతు బరులకు తన జట్కా. పోయింది ఆ భోగం, పోయింది. జట్కా సాయిబుకి దుఃఖం గొంతులోకొచ్చింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కా ముందుకి నడిపాడు. బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తూ చల్ రే బేటా చల్ అని చండ్రకోలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు. ఆ మూతకి ముసలిగుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది. ఇదండి కథ. ఈ కథలో శంకర్మంచి సత్యం గారు ఎంత బాగా చిత్రీకరిస్తారు. బస్సు వస్తోంది, అద్గద్గో బస్సు వస్తోంది అన్న ఆ దృశ్యాన్ని ఎంత బాగా చిత్రీకరిస్తారు. పిల్లలు పెద్దలు చాలా ఉత్సుకతతో ఉన్నారంట. అందరూ గబగబా వాళ్ళ పనులన్నీ ముగించుకుని ఆ బస్సు కోసం పెద్ద బజార్లో వేచి ఉన్నారట. తర్వాత ఆ బస్సు పోయి పోయి అనే శబ్దం వినబడేప్పటికీ తండ్రుల భుజాలు ఎక్కిపోయారంట పిల్లలు, బస్సు కనబడుతుందో లేదో అని. శంకర్ మంచి గారు ఎంత చక్కగా చమత్కారంగా చెప్తారో. అక్కడ ఎండకి జనం అంతా కుతకుతలాడిపోతున్నారంట. తర్వాత డ్రైవరు నుదుటి మీద చెమటుంటే అది పక్క వాళ్ళ ఉత్తరీయంతో తుడుస్తున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళ ఉత్తరీయం ఏదో పక్క వాళ్ళ ఉత్తరీయం ఏదో కూడా వాళ్ళకి తెలియట్లే. అంత ఉత్సాహంలో పొంగిపోతున్నారు జనం అక్కడ సంతోషంలో. పిల్లలు డ్రైవర్ చుట్టూ తిరుగుతూ డ్రైవర్ కాకి యూనిఫామ్ ముట్టుకుని అబ్బో అని ఆశ్చర్యపోతున్నారంట. కానీ ఇక్కడ జట్కా సాహిబ్ మటుకు తన జట్కా ఇంకెవరూ ఎక్కరేమో అని చాలా దుఃఖంలో ఉన్నాడండి. ఎందుకెక్కరండి, ఎక్కుతారు తప్పకుండా, జనం ఎక్కుతారు. ఇది బస్సు మోజు కొన్ని రోజులే ఉంటుంది. బస్సు టికెట్ ఖరీదు ఎలాగైనా ఎక్కువ కాబట్టి మళ్ళీ ఆ ఖరీదు అంత ఖరీదు పెట్టి కొనుక్కోలేమనుకుని మళ్ళీ జట్కా కూడా ఎక్కుతారు. కానీ మనమందరం కూడా కొత్త టెక్నాలజీ వస్తున్న కొద్దీ వాటికి వేసి వెళ్ళటం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు పరిస్థితులు చూస్తే 20 ఇయర్స్ బ్యాక్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేసి మనం పరిగెడుతున్నాం. మరి కొత్త స్కిల్స్ నేర్చుకుని మన్ని కొత్త స్కిల్స్కి తగ్గట్టు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వగలం. బాగుంది కదండి కథ. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం. పునఃస్వాగతం అండి. అక్షరాల పూదోటకి మీరు వింటున్నారు మైండ్ మీడియా, ఇది భారతీయ స్వరం. కథ పేరు అంపకం. మరి ఈ కథలో శివయ్య కాలుగాలిన పిల్లిల బజారుకి ఇంటికి ఒకే పరుగు. మరి ఎందుకు అలా పరిగెడుతున్నారో ఆయన మనం కథ విని తెలుసుకుందామండి. శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతున్నాడు. పొద్దుటి నుంచి ఇల్లంతా మహాసందడిగా ఉంది. శివయ్య కాలుగాలిన పిల్లిల బజారుకి ఇంటికి ఒకే పరుగు. అట్టిపళ్ళ గెల వచ్చిందా? అరిసెల మూట కట్టారా? సున్నుండల డబ్బా ఎక్కడా? అంటూ ఇల్లంతా కథం తొక్కుతున్నాడు. శివయ్య భార్య పార్వతమ్మకి ఊపిరి సల్పటం లేదు. ఎందరమ్మలక్కలు సాయం చేసినా ఊరికే హైరాణ పడుతూ గదులన్నీ చుట్టిముట్టి వస్తోంది. సీతకి పట్టుచీర కట్టారు. పాదాల నిండా పసుపు రాసి పారాణి పెట్టి నుదుట పెద్ద బొట్టు పెట్టి బుగ్గన చాదుచుక్క అద్దారు. తోటి ఈడివాళ్ళు ఆటలు పట్టిస్తుంటే గదిలో పీటమించి లేచి యువతలకు రాలేదు. అంతా వెళ్ళిపోయినా తల వంచుకు పీటమీదే కూర్చుంది. పాదాలకున్న పసుపు పట్టుచీర పూసుకుంటుంటే ఆలోచించుకుంటోంది, నేను వెళ్ళిపోతున్నాను, అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నాను. శివయ్య దొడ్లో వేప చెట్టు కానుకుని బెంబేలైపోతున్నాడు. తన తల్లి వెళ్ళిపోతుంది, తన ఇంటి దీపం వెళ్ళిపోతుంది, తన చిట్టి తల్లి తనని రోజూ పలకరించకపోతే తనకి ఎట్లా గడుస్తుంది? 16 ఏళ్ల క్రితం పుట్టింట్లో చంటి పాప కెవ్వుమంటే మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ క్షణం నుంచి శివయ్యకి పాపకి ప్రాణం లంకె. పార్వతమ్మ పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టటమే తప్ప సీత ఎప్పుడు తండ్రి చేతుల్లోనే ఉండేది. తండ్రి చేతుల మీదే పెరిగింది. 4 ఏళ్ళు వచ్చాక బళ్ళో వేస్తుంటే ఊరు ఊరంతటిని పిలిచాడు శివయ్య. పిల్లలందరికీ పలక బలపాలు మిఠాయి పంచిపెట్టించాడు. బడి నుంచి రావటం ఓ నిమిషం ఆలస్యమైతే పరుగు పరుగున ఎదురు వెళ్ళి భుజం మీద ఎక్కించుకుని తీసుకొచ్చేవాడు. వస్తూ వస్తూ సీత బళ్ళో కబుర్లన్నీ చెప్తుంటే శివయ్య ఆనందంగా ఊకొట్టేవాడు. భోజనం ఎప్పుడు ఇద్దరూ కలిసి చేయవలసిందే. కూతురికి ఏ కూర నచ్చిందో కనుక్కుని తను ఆ కూరే కలుపుకునేవాడు. అన్నాలయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్య పడుకుంటే సీత వెళ్ళి తండ్రి పక్కలో దూరేది, తండ్రి ఒళ్ళో ముడుచుకు పడుకునేది. తండ్రిని కథలు చెప్పమని వేధించేది. శివయ్య తనకి తోచిన కథ చెప్తుంటే అంతలోనే నిద్రపోయేది. రెండు చేతులా తన్ని కావలించుకుని నిశ్చింతగా నిద్రపోయే కూతుర్ని చూస్తూ, పైనుంచి రాలుతున్న సన్నజాజి పూలని చూస్తూ కళ్ళనీళ్ళైపోయేవాడు శివయ్య. మరి రేపటి నుంచి తనెవరికి కథ చెప్తాడు? సన్నజాజి పూలు ఎవరి మీద రాలతాయి? తెల్లవారి నిద్ర లేస్తూనే అమ్మా అని కూతుర్ని పిలిచేవాడు. తన తల్లి ముఖం చూసుకుని ఆ పైన లోకం ముఖం చూసేవాడు. స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని కూతురికి ముందు హారతి కళ్ళకద్ది ఆ పైన తను అద్దుకునేవాడు. తానిప్పుడు పొద్దున్నే లేవగానే ఎవరిని పిలవాలి? తన పూజకి పూలు కర్పూరం ఎవరందిస్తారు? సీత పెద్దదై సంబంధం కుదిరి పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పుడు తన బతుకులో జరిగే ఒక శుభకార్యం ఘనంగా జరుగుతుందన్నప్పుడు అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే తన బతుకంతా దారపోస్తున్నట్లు అనిపించింది శివయ్యకి. వరండాలో ఎవరో అరుస్తున్నారు. బళ్ళు వచ్చాయి, ఇంకా ఆలస్యం ఏమిటని శివయ్య లేచి ఇంట్లోకి వచ్చాడు. బళ్ళలో సామాను సర్దుతున్నారు. తన ఇంటినెవరో దోచుకుపోతున్నట్టుంది శివయ్యకు. ఒక్కొక్కరే బళ్ళు ఎక్కుతున్నారు. శివయ్య ఏర్పాట్లు ఏమీ చూడడం లేదు. గదులన్నీ పిచ్చిగా తిరుగుతున్నాడు. ఒక మూలగా పార్వతమ్మ కళ్ళొత్తుకుంటోంది. ఆవిడికి తిరిగే ఓపిక కూడా లేదు. ప్రయాణమైన సీత అందరికంటే ఆఖరణ వచ్చింది. పట్టుచీర, నగలు, మెళ్ళో గంధం, కాళ్లకు పసుపు, నడుముకు వడ్డాణం. తండ్రి పాదాలకు వంగి నమస్కరించింది. పాదాలు పట్టుకు వదలలేదు. శివయ్య కూలబడిపోయాడు. సీత కళ్ళల్లోకి చూశాడు. నా గుండె, నా ప్రాణం, నా నెత్తురు, నా రెండు కళ్ళు, నువ్వేనమ్మా. వెళ్ళిపోతున్నావా తల్లి? నోట మాట రావటం లేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించటం లేదు. ఏమిటి అట్లా ఇదైపోతావు? లోకంలో నువ్వే కూతుర్ని కన్నావా? ఇది సహజం. లేలే అంటూ ఎవరో లేవదీశారు. ఇద్దరూ విడిపోయారు. శివయ్య కళ్ళు తుడుచుకుని లేని దర్పం తెచ్చుకుని ఉత్తరీయం భుజాలకు ఇరుపక్కలా వేసుకుని బళ్ళ వెనకలా నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని తీసుకెళ్ళి తల్లికి మొక్కించి, తల్లి నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అన్నాడు. ఊరు దాటింది. ఆగిపోమన్నా వినకుండా శివయ్య బళ్ళ వెనకాలే వస్తున్నాడు. ఒకచోట బండి ఆపించి అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకెళ్ళి రెండు చేతుళ్ళు పట్టుకుని అన్నాడు, అయ్యా నా తల్లి పువ్వుల్లో పెట్టి పెంచాను, నా గుండెల్లో పెట్టుకుని సాకుకున్నాను. పిల్లది తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తుంది, అప్పుడు నీ కోపం వస్తుంది. తప్పు లేదు, తిట్టాలనిపిస్తుంది, సహజమే. ఒక్కసారి కొట్టాలనిపిస్తుంది, పర్వాలేదు. అట్లాంటప్పుడు బాబ్బాయ్ నాకు ఒక్క కాడుముక రాయి, కాకితో కబురంపు, వాలిపోతాను. నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు, నీ కసిపోయేదాకా నన్ను కొట్టు. బాబ్బాయ్ తమలపాకు లాంటిదయ్యా నా తల్లి అంటూ బావురుమన్నాడు. ఆ మాటలకి అల్లుడికి కళ్ళనీళ్లు తిరిగి ఏమీ చెప్పలేకపోయాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఛా ఊరుకో విడ్డూరం అని సర్ది బళ్ళని పంపించేశారు. పొద్దుపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొస్తే పార్వతమ్మ స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉంది. ఇల్లంతా బోసిపోయింది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. అన్నం వడ్డిస్తే ముట్టలేదు శివయ్య. పార్వతమ్మ అంది, మా అయ్య నన్ను ఈ ఇంటికి పంపించినప్పుడు ఈ బాధ పడలేదా? నువ్వు నన్ను సల్లగా చూసుకోలేదా? అట్టాగే నీ కూతుర్ని చూసుకుంటాడు అల్లుడు. శివయ్య కళ్ళల్లో ధైర్యం. అదో అది నీ కూతురికి ఇష్టమైన కూర, కలుపు అంది పార్వతమ్మ. ఆ మాట వినగానే గబగబా ఆ కూరని కలిపాడు శివయ్య. కానీ ముద్ద నోటికి ఎక్కదే. కథ బాగుంది కదండి. ఈ కథ వింటుంటే నాకు ఒకటి అనిపించిందండి, జీవితం ఒక జీవ నది. ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రవహిస్తున్నంతసేపు శుభ్రంగా, తాజాగా, కొత్తదనంతో నిండి ఉంటుంది. మరి మన జీవన నదీ ప్రవాహంలో ఎన్నో దశలు, ఎన్నో మలుపులు, ఆ మలుపులు దశలు దాటుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఏ దశలో ఉన్నా మనం ఆగిపోతే అక్కడ ఆ శుభ్రమైన నీరు కుళ్ళు నీరు కింద మారే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ప్రతీ దశలోనూ ఈ దశ నాకు శాశ్వతం అనుకుంటేనే ఆ దశకి ఒక సార్థకత్వం తేగలం మనం. ఏమంటారండి? మరి అలాగే శివయ్య తన ప్రాణమైన తన కూతురు తనతోనే ఉంటుంది అనుకున్నాడు. తన చుట్టూయే తిరిగేవాడు, తనే తన సర్వస్వం అనుకున్నాడు. శివయ్య తన కూతురితో ఉన్న బంధం శాశ్వతం అనుకున్నాడు. ఆ బంధం తన నుంచి దూరంగా వెళ్ళిపోతోంది అన్నది సహించలేకపోయాడు. ఎవరో తన దగ్గర నుంచి తన ఆస్తి తీసేసుకుంటున్నారు, తన లక్ష్మిని తీసేసుకుంటున్నారు అని బెంబేలెత్తిపోయాడు. తన కూతురు దాటుతున్న ఈ దశ తను పార్వతమ్మ కూడా దాటారని మర్చిపోయాడు. ఆ దాటుతున్నప్పుడు తన తల్లి తండ్రి తన మామగారు అత్తగారు కూడా తన దశలోంచే వెళ్ళారనే సంగతి తను మర్చిపోయాడు. తన కొత్త దశ, తన పెళ్లి తర్వాత తన కొత్త దశ స్వీకరిస్తూ మైమరచి ముందుకు సాగిపోయాడు. అలాగే తన చిట్టి తల్లి తన జీవితంలో వచ్చిన కొత్త దశని అంగీకరిస్తూ ముందుకు సాగిపోవాలనే యథార్థం అంగీకరించలేకపోయాడు. ఇక్కడ మనం గమనిస్తే శివయ్య అన్నం ఎదుటగా కూర్చుని అన్నం తినకపోతుంటే పార్వతమ్మగారు అంటారు, అదో అది నీ కూతురికి ఇష్టమైన కూర, కలుపు అంటారన్నమాట. ఆ మాట వినగానే గబగబా ఆ కూర కలిపాడు శివయ్య. కానీ ఆ యథార్థం జీర్ణించుకోలేక తన నోటిలోకి ముద్ద వెళ్ళదు. ఈ జీవిత సత్యాన్ని ప్రతి వాళ్ళు ముందో వెనకలో అంగీకరించవలసిన అవసరం వస్తుంది వాళ్ళ జీవితంలో. ఏమంటారండి? మన అక్షరాల పూదోటలో చక్కటి భావకుసుమాలు వికసించాయి కదండి. ఎన్ని భావాలు మనం అర్థం చేసుకున్నామో. ఇలాగే మళ్ళీ వారం ఇదే సమయానికి శనివారం నాడు కలుసుకుందామండి అక్షరాల పూదోటలో. థ్యాంక్ యూ.
వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే వాడుతోమని పళ్ళాల వాడే దురిత దూరుడే వాడుతోమని పళ్ళాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే పుట్టుగొట్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే పుట్టుగొట్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచే దేవుడే ఎలమి కోరిన వరాలిచే దేవుడే ఎలమి కోరిన వరాలిచే దేవుడే వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వేడుకొందామా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జీ లలిత గారి అక్షరాల పుదోర కార్యక్రమం ఆగస్టు 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.